అందరూ పరలోక రాజ్యం వెళ్దాం అనుకుంటున్నారా? అందుకే కదా వచ్చామంటారా? వెళ్దాం అనుకుంటున్నారా? వెళ్ళాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చూసుకో. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు. అంటే ఇలా ఒకటి చేస్తే సరిపోద్ది అంటారా? మనం అంటే మనం చేసే ప్రతి పనిలోని ఖచ్చితంగా వేరొక రూట్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక పద్ధతి ఇలాగే చేయాలి అనుకున్నప్పుడు అది నీతి అనమాట. కానీ దానికి వ్యతిరేకంగా మనకు ఒక ఆలోచన కానీ ఒక పద్ధతి కానీ లేదంటే మనం ఒక గుంపుతో కలిసి మనం చేసే ఒక ప్రతి పని కానీ అలా కాకుండా ఇంకోలాగా చేస్తే అదేమవుతుంది? నీతికి వ్యతిరేకంగా అవుతుంది. సో అప్పుడు అలా చేస్తే మనం పరలోక రాజ్యం వెళ్తామా? వెళ్ళాం కదా. అంటే నీతికి మన నీతి పరంగా దాంట్లో ఎంత వ్యతిరేకమైన పరిస్థితి అయినా సరే ఆ నీతిలో మనం వెళ్ళడానికి ఇష్టపడితే అప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్తాం. అయితే నేను అనుకున్నాను మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది. అందరికీ ఒకలాగే ఉంటాయా? ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా శ్రమ వస్తాయి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే కీర్తన 1వ అధ్యాయం 3వ వచనం చూస్తాం. అంటే ఒక అతను ఉన్నాడు, అతను ఎలా ఉన్నాడంటే నీటి కాలువల పక్కన ఏదైనా చెట్టు ఉన్నదనుకోండి దానికి ఏమైనా భయం ఉంటుందంటారా? అంటే నేను ఎండిపోతానేమో, నాకు కరెక్ట్గా నీరు అది దొరకదేమో, వర్షాకాలం రావాలేమో, ఎండాకాలం వచ్చేస్తుంది, నాకేమైనా బాధ ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా? ఎందుకండు? అంటే దానికి నమ్మకం ఉన్నాను. ఎందుకంటే దేవుడు నన్ను సరైన ప్లేస్లో పెట్టాడు. ఇక్కడ నాకేమొస్తుంది? జీవం, నాకు కావాల్సిన జీవం ప్రతిదీ నాకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి నేనేం చేస్తాను? దేనికోసం కంగారు పడను, బెదిరిపోను, నా స్థానంలో నేను నిలిచి ఉంటాను. ఇలా ఉంటే నేను ఎప్పటికీ జీవించగలుగుతాను. అంతేనా? చెట్టు కావాల్సింది ఏంటి? నీరు. అది ఉంటే అది ఎప్పుడు ఎంతకాలంలో జీవించగలదు. దానికి ఏమన్నా ఒక ఇది వచ్చి తుఫాన్ వచ్చి పోతుంది ఇలాంటివి ఏమని దానికి ఆలోచన కలిగి ఉంది. అలాగే మన జీవితంలో కూడా ఇలా ఉంటే అప్పుడు మనం ఈ చెట్టు వలె ఉంటామన్నారు. కానీ ఇది నీతిపరమైనది. అంటే ఇలా జీవించగలిగితే నీతిగా ఉండవచ్చు. అంటే ఆ పరిస్థితి మనం కలిగి ఉంటే ఈ చెట్టు వలె మనం బెదిరిపోకుండా మన ఏ పరిస్థితి వచ్చినా సరే నీతిగా జీవించగలుగుతాం అనమాట. కానీ దీనిపైన ఒక రెండు మాటలు ఉన్నాయన్నమాట, అవి కూడా ఒకసారి చదువుదాం. అతడు 3వ అధ్యాయం అతడు అన్నాడు కదా. అంటే ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆ స్థితికి మనం వెళ్తామంట. ఏ స్థితికి? సో ఆ స్థితిలోకి వెళ్తే మనం ఏం చేయగలం? నీతిగా జీవించగలుగుతాం. ఏ పరిస్థితి అయినా నీతిగా జీవించి మనం దేవుని రాజ్యంలోకి ఈజీగా వెళ్ళిపోవడానికి ఒక చాయిస్ ఉంటుంది. కానీ ఈ 3 లక్షణాలు పెట్టేశారంటే అంత సులువుగా ఉంటాయంటారా? మనమైతే దేవుని వాక్యం ఎంతో ఆనందిస్తున్నాం, అలాగే దీన్ని ఎక్కువగా ధ్యానిస్తున్నాం కూడా. కానీ ఈ పైన ఒక 3 లక్షణాలు ఉన్నాయన్నమాట. ఇది కొంచెం కష్టం అంటారా, సులువు అంటారా? కొంచెం కష్టమా? ఈ 3 ఎందుకు పెట్టారు అంటారు? ఇంకేమన్నా పెట్టి ఉండొచ్చు కదా. ఈ 3 పెట్టడానికి గల కారణం ఒకటి ఉన్నదన్నమాట. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఆలోచన వస్తే మనం అది మన కోరిక ప్రకారం అయితే అది చేయడానికి ఇష్టపడతాం. ఇష్టపడతాం లేదా లేదంటే అది మన ఇష్టపరంగా అయితేనే చేయగలుగుతాం. అదే ఒక దుష్టుని ఆలోచన ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా నువ్వు అది ఫాలో అయిపోయేలా చేసేది అనమాట. అంటే నువ్వు దాన్ని మళ్ళీ వెనక్కి తిరగలేవు. ఈ ఆలోచన వచ్చిందంటే దాని ప్రకారం ఇంక వెళ్ళిపోతావు అనమాట. అలాగే పాపుల మార్గం నిలిచామనుకో, అంటే మన కోరిక లోపల ఉండిపోద్ది. ఉండిపోయినప్పుడు ఆ మార్గంలో నువ్వు వెళ్తుండగా నువ్వు అక్కడ ఆ ప్లేస్ నుంచి మళ్ళీ కదలగలవా? నీకు ఇష్టమైన ప్లేస్ అది, చాలా ఇష్టం. ఆ ప్లేస్లోనే నేను తీసుకెళ్ళి ఒకరు దించేసి అక్కడ నించోబెట్టి ఉంచుతారు అన్నమాట. అక్కడి నుంచి కదలగలుగుతావా? చాలా కష్టం ఉంటుంది కదా ఆ పరిస్థితిని మళ్ళీ మనం వెనక రావాలంటే. అలాగే
అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండగా, అంటే కొంతమంది గుంపుగా కూర్చొని ఉన్నారు ఒక చోటు దగ్గర కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఆడేటరా అంటే అపహాసకులు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు హాస్యం అంటే మనం సంతోషంగా ఒకరికి వచ్చిన ఘనతను కానీ ఏదైనా దానికోసం మాట్లాడుకొని మనం ఆనందిస్తే దాన్ని హాస్యం అంటారు. అపహాస్యం అంటే ఒకరిని తృణీకరించి కానీ లేదంటే ఒకరిని కించపరిచి కానీ అప్పుడు ఆనందిస్తాం అనుకొని దాన్ని అప్పుడు అపహాస్యంగా మనం భావిస్తాం. అయితే ఈ మూడు లక్షణాలు కొన్ని గొప్ప కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటే, ఈ మూడిట్లోని ఎప్పుడైతే మనం ఉంటామో దాంట్లో నుంచి మళ్ళీ మనం వెనక్కి రావడానికి కొంచెం కాదు చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. అందుకే మూడు లక్షణాలు ఇచ్చారు. అయితే ఫస్ట్ లక్షణం ఏంటో చూద్దాం. దృష్టిలో ఆలోచన చెప్పిన నడవక, అంటే ఈ ఆలోచన చేస్తే ఖచ్చితంగా నడిచేస్తామని అర్థం, అంతేనా? అయితే ఈ ఆలోచన ఏం చేస్తుందంటే, మనకే కాకుండా మనతో పాటు మన చుట్టూ ఉన్న వారికి కూడా కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. అయితే మన కుటుంబంకి అయినుండొచ్చు, లేకపోతే ఇతర దేనికైనా సంబంధించి అయి ఉండొచ్చు. ఫస్ట్ విషయం ఒకసారి చూద్దాం. ఈ ఆలోచన మనకి మనంతటా మనకే కలిగి ఉండొచ్చు, లేకపోతే ఇతరుల ద్వారా కూడా మనకు ఐడియాలు ఇవ్వచ్చు. ఈ మధ్య ఎక్కువ ఫ్రీ అడ్వైస్లు వస్తున్నాయి, అంటే ఉచిత సలహాలు అన్నమాట. దాన్ని మనం తీసుకొచ్చి అంటారా? ఏమో, పరిస్థితిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొంతమందిని మనం చూద్దాం. ఆదికాండం 3:4-6 చదవండి ఒకసారి. చాలు. ఇదేంటంటే, సర్పం వచ్చి ఇలా చెప్పింది అనమాట, అసలు ఏమైంది, ఏంటి దేవుడు ఏం చెప్పాడంటే, అప్పుడు అవ్వమ్మ గారు ఏం చెప్పారు, ఇలా దేవుడు అన్ని తినమన్నారు కానీ మధ్యలో ఒక చెట్టు తినొద్దని చెప్పారు అని చెప్పగానే సలహా అనమాట, ఉచిత సలహా ఇచ్చాను. ఏమని, అది చాలా మంచిది, మీరు చావనే చచ్చిపోరు అని అన్నదనమాట. అవ్వమ్మ గారు ఆ తోట అంతా చూసినప్పుడు, ప్రతిరోజు మొత్తం చూసి ఉంటారా చూడరా అంటారా? చూసే ఉంటారు కదా, ఆ తోటలో ఉన్నారంటే ఖచ్చితంగా చూసే ఉంటారు. కానీ సర్పం చెప్పిన తర్వాత దాంతో లక్షణాలు కూడా కనిపిస్తాయంట. చూడండి ఒకసారి ఆ రోజున స్త్రీ ఆ వృక్షమును ఆహారమును అంటే దాని గురించి వివరించినప్పుడు దాంట్లో ఉన్న క్వాలిటీస్ కూడా కనిపించాయి అనమాట. ఓహో, ఇది ఇలా చేస్తుందా, ఇలా చేస్తుందా. ఇప్పుడు దేవుడు నిన్ను ఒక దగ్గర ఉంచి ఒక ప్లేస్లోని నువ్వు ఇది అన్నీ చేయొచ్చు కానీ ఒకటి చేయొద్దంటే అప్పుడే నువ్వు అడిగి ఉండొచ్చు కదా ఒక క్వశ్చన్, ప్రభా ఎందుకు ప్రభా అని అడగచ్చు కదా. లేదంటే తర్వాత నీకు ఒక సలహా ఇచ్చారు అనుకోలు, అడిగినప్పుడు అప్పుడైనా దేవుని అడగలవద్దంటారా? కానీ ఈ ఆలోచన, ఏ ఆలోచన, ఈ ఆలోచన ఏం చేస్తుంది మనల్ని ఆ మార్గం నుంచి మళ్ళీ వెనక్కి రాకుండా చేసి అది ఫాలో అయిపోయినట్టు చేస్తుంది అనమాట. సో ఇలాగే అవ్వమ్మ గారు కూడా చేస్తారన్నమాట. ఏం చేశారు, ఆ ఫలాన్ని తినేసి తను తినకుండానే తన భర్తకు కూడా పెట్టేసింది అనమాట. సో మనం మాట్లాడుకున్నాం, ఈ ఆలోచన వల్ల మనం ఏమవుతుంది, మనకే కాకుండా మనతో పాటు ఉన్న చుట్టుపక్కల కూడా కొంచెం ఆపద కలిగే ప్రభావం ఉంటుంది. అయితే ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 3:17 చూద్దాం. చాలు. ఏమైందంట, నేల ఎవరి వల్ల? ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు దేవుని అడగాలన్నమాట, దేవా ఎసే ఇది సరైనదా కాదా, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు అనమాట. ఏమని, ఆలోచనలు దుష్టి ఆలోచనలు మంచి ఆలోచనలు చూసుకోండి, ఎందుకంటే దుష్టి ఆలోచన అయితే మనకి మనం నడిచే మార్గం నుంచి ప్రక్కకు తిప్పడమే కాకుండా ఆ పరిస్థితుల నుంచి మళ్ళీ వెనక రాకుండా చేస్తాయన్నమాట. సో ఏం చేయాలంటే, మనం ఒకసారి మనం చేసే ఆలోచన ప్రతిదీ దేవుని అడిగి చేయాలన్నమాట. ఇంకో వ్యక్తి గురించి చూద్దాం. యోనా గ్రంథం 1:3. చాలు. ఇక్కడ మరొకసారి చదువుకుందాం, యోహాను 1:3 వచ్చాయి అందరికి. అంటే ఒక వ్యతిరేకమైన ఆలోచన ఇక్కడ యోనా గారికి కలిగింది. ముందు ఏంటంటే ఆ ఆలోచన వేరొకరి ద్వారా కలిగింది అనమాట. అయితే ఆలోచన రెండు విధాలుగా కలుగుతుంది, అయితే వేరే వాళ్ళగా కలగచ్చు, మనంతా మనకే కలగచ్చు. ఇక్కడ యోనా గారికి కూడా యోనా గారికి అయితే తనంతట తానే కలిగింది అనమాట. అయితే దేవుడు అలా చెప్తున్నాడు కానీ నేను అక్కడ చేయగలను లేదో ఏమో అని కొన్ని ఆలోచనలు కలిగి ఏం చేశారంటే, ఎలా కాదు మనం ఇంకో పట్టణంలోకి వెళ్ళిపోతామని అనుకున్నాడు అనమాట. కానీ దేవుడికి అన్నీ తెలుసా తెలియదా? కానీ ఇక్కడ కూడా ఆలోచన వల్ల మనకి మనతో పాటు మన చుట్టుపక్కల కూడా ఇబ్బంది పడతారన్న కదా, ఆ విషయం కూడా చదువు. యోనా 1:11 చదువు. చాలు. ఎవరి బట్టి వచ్చిందంట? ఎందుకు వచ్చింది? ఒక ఆలోచన తనకు కలిగింది, అది దేవునికి వ్యతిరేకమైనదనమాట. దుష్టి ఆలోచన అంటే ఏదో పెద్దది సపరేట్గా ఉంటుంది అని కొత్తగా ఆలోచించనక్కర్లేదు. కానీ దేవుడి నుంచి కలిగే ప్రతి, అంటే దేవుడి నుంచి మనకి వ్యతిరేకంగా కలిగే ప్రతి ఆలోచన కూడా దుష్టి నుంచి కలిగినది. అంటే మనం అంతట మనం ఆలోచించి అది పనులు చేస్తుంటాం అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకే కాకుండా మనతో పాటు ఉన్నవారు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. 2 Samuel 11:23 ఒకసారి ఇప్పుడు హై పొజిషన్ నుండి అందరినీ పరిపాలించాల్సిన ఒక వ్యక్తి కూడా ఒక ఆలోచన కలిగింది అనమాట. ఇదేంటంటే తన కోరిక, తనకు కావలసిన ఆశను తీర్చుకోవడానికి ఒక పద్ధతి ఎంచుకోవాలి. ఇది దేవునికి వ్యతిరేకమైనది. దేవుడు దావీదు గురించి దేవుడు ఒక మాట చెప్తారు. ఏంటి? దావీదు దేవుని హృదయానుసారుడు. అంటే నువ్వు అనుకోవచ్చు నేను చాలా భక్తిలో ఉన్నాను, నా పరిస్థితులు చాలా బాగున్నాయి, దేవుడితో సంబంధం నాకు చాలా బాగున్నదని మనం అనుకునవచ్చు. కానీ దావీదు హృదయానుసారుడు, ఆయనకి ఒక ఆలోచన కలిగింది అనమాట. ఆహా, అయితే నా కోరిక ఆశ తీసుకొచ్చు. అప్పుడు దావీదు దేవుని అడగాలని అనుకోలేదు. ఎందుకు? అది తన కోరిక అనమాట. ఎప్పుడైతే నీకు ఇలాంటి ఆలోచనలు కలుగుతాయో నీ మార్గం నుంచి కొంచెం సైడ్ ట్రాక్ ఇలా వెళ్ళి అక్కడ ఉండిపోతాం అనమాట. మళ్ళీ వెనక్కి రాలే, చాలా కష్టంగా ఉంటుంది. సో ఏం చేయాలంటే ఆ పరిస్థితులు మనం రాకుండా ముందే దేవుడు కొన్ని విషయాలు గ్రంథంలో రాశారనమాట. వీళ్ళు దేవుళ్ళు ఉండి దేవుని చెప్తున్న పని చేస్తూ కూడా ఇందులో ఇబ్బంది ఎదుర్కొన్నారు. మనం కూడా ఒక ఆలోచన చేసేటప్పుడు దేవునికి అడిగి చేయాలని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. దీనివల్ల ఏం జరిగింది చూద్దాం. 2 Samuel 12:10 చాలు. దీనివల్ల ఏం జరిగింది? వాళ్ళ ఇంటి వారికి సదాకాలము. అంటే మనం చేసే ఆలోచన మనకే కాకుండా మనకి, మనం మన కుటుంబానికి కానీ మన చుట్టుపక్కల ఉన్న వారు కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగిస్తుంది అనమాట. అంటే ఒక ఆలోచన ఎంత పద్ధతి చేస్తుందంటే ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తిని కానీ, దేవునికి అత్యంత ప్రేమైన వ్యక్తిని కానీ, నేను దేవునికి చాలా ప్రేమి, దేవుడిని నేను చాలా ప్రేమిస్తున్నాను, దేవుడు కూడా నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, ఆయనలో నేను నడుస్తున్నాను, ఒక హృదయానుసారుడు అని చెప్పిన దావీదు కూడా ఒక ఆలోచన కలిగి ఆలోచన నుంచి అంటే దేవుడి నుంచి తప్పించినప్పుడు మనం కూడా ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలన్నమాట. ఈ పరిస్థితి నన్ను ఇలా చేస్తుంది, ఇలా చేయదని. ఒకవేళ ఆలోచన వచ్చినప్పుడు అది అంటే వేరొకరి ద్వారా కానీ మనకు కానీ కలిగినప్పుడు ఆలోచనని మంచి విధంగా చేస్తే ఏమవుతుంది అంటారు? ఇలా చేస్తే నష్టం వచ్చింది, మంచి విధంగా చేస్తే మంచి జరుగుతుందంటారా? జరుగుతుందంటారా? అంటే ఒక ఆలోచన మనకు వచ్చింది, ఆలోచన వచ్చినప్పుడు దాని ప్రకారం వెళ్ళిపోయాం, అది మనల్ని తిరిగి తిప్పకుండా చేసే అంత పని చేస్తుంది కాబట్టి మనం దాని వైపు వెళ్ళిపోయాం. దానివల్ల మనకు నష్టం కలిగింది, మనతో పాటు ఇతరులకు కూడా నష్టం కలిగింది. ఒకవేళ దాని ప్రకారం చేస్తే మనకి ఏమైనా జరుగుతుంది అంటారా? ఆదికాండం 39వ అధ్యాయం ఇక్కడేంటి, ఇది కూడా ఆలోచన వ్యతిరేకమైనది. ఎందుకంటే ఒక హెడ్ భార్యని ఆవిడ ఏం చెప్పిందంటే తనకి వ్యతిరేకమైన పనిని చేయమని చెప్తుంది. కానీ ఏం చేశాడు యోసేపు? 9వ వచనం చదవండి. ఎవరికి విరోధంగా అంటే, ఒక ఆలోచన మనం కలిగినప్పుడు అది మనంతట మనమే కలిగినా లేదంటే వేరే ఒకరు కలిగినా అది దేవునికి విరోధంగానే ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ యోసేపు ఒకసారి ఆలోచించాడనమాట, ఇది దేవునికి విరోధంగా ఉంటుంది కాబట్టి నేను ఈ పని చేయను. కాకపోతే ఇలా చేసిన తర్వాత మనకి ఏం జరుగుతుందో అంటే, ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు ఆలోచనని తప్పించుకొని మంచి పద్ధతిలోకి వెళ్దామని మనకు ఆలోచన వచ్చింది. ఆలోచన మనల్ని ఏం చేసింది అంటారు? ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఏం జరిగింది? చెరసాలలో వేశారు. అయితే మనకు ఒక ఆలోచన కలగవచ్చు, ఏంటంటే చెడ్డ అంటే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మనం దాని ప్రకారం వెళ్ళిపోయినా లేకపోతే దాని ప్రకారం చేయకుండా అయ్యో నీ దేవునికి విరోధం నేను చేయను అనుకున్నా ఏం జరుగుతుంది? శ్రమ వస్తుంది. అయితే ఏం చేద్దాం అంటారు ఇప్పుడు? ఏం చేద్దాం? మంచి పని చేసినప్పుడు అది ఒకరోజు తెలుస్తుంది, కానీ చెడ్డ పని చేసినప్పుడు తెలిసినా సరే ఏం జరుగుతుంది? పరిస్థితి అయితే మారదు. చెడ్డ పని చేసినప్పుడు అది చెడ్డ పని అని అప్పుడు రుజువు అయిపోయింది, తర్వాత కూడా రుజువు అయినా సరే దాని పరిణామం మారుతుందా మారదా? మారదు. అదే మంచి పని చేసినప్పుడు ఒకసారి నువ్వు కిందకి వెళ్ళిపోయి ఆ స్థితిలో ఉండిపోయినా సరే తర్వాత అది మారినప్పుడు ఏ స్థితిలోకి వెళ్తుందో చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయం 47వ వచనం. దాని ఒకసారి 42, 43 కూడా చూడండి. 41వ అధ్యాయం 42, 43 అది కాదు. ఏం జరిగిందంటే అతనికి గొప్ప ఘనత అయితే వచ్చింది. గొప్ప ఘనత వచ్చిన అతనికి మాత్రమే జరిగింది. ఇందాకలా మనం ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన ప్రకారం చేయ అంటే వెళ్ళిపోయాం అనుకోండి, ఏం జరిగింది? మనతో పాటు మన చుట్టుప్రక్కల ఉన్న వారికి కూడా కొంచెం ఇబ్బంది కలిగింది. అయితే ఇప్పుడు ఒక మంచి ఆలోచన చేసినప్పుడు నీకు ఫస్ట్ ఇబ్బంది వచ్చి ఆ స్థితిలోంచి నువ్వు కిందకి వెళ్ళిపోయినా సరే ఫస్ట్ నీకు ఒక ఘనత వచ్చింది. తర్వాత 47వ వచనం చూడండి. ఆదికాండం 47 భూమి ఏం జరిగింది అక్కడ అంటే, మనకు కూడా కాదు మనతో పాటు ఇతరులకు కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు నీ ఆలోచన దేవునికి వ్యతిరేకంగా నీకు వచ్చినప్పుడు దాని నుంచి నువ్వేం ఆలోచించాలంటే ఒకసారి అడగాలన్నమాట దేవుణ్ణి, దేవా నాకు ఆలోచన కలిగింది, ఇదేంటంటే నన్ను చెడు మార్గంలో తీసుకెళ్దామని అనుకుంటుంది, కానీ నేను అది వెళ్ళడానికి ఇష్టపడలేదు, నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు ఆ విషయం నుంచి సహాయం చేస్తారన్నమాట. చేస్తారంటారా చేయరంటారా? యిర్మీయా 33:3.
చాలు. అంటే నువ్వు ఎప్పుడైతే నీ పరిస్థితులు ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి అడుగుతావో, ఇది నేను ఈ విధంగా చేయకూడదు కానీ నాకు ఆలోచన కలిగింది కాబట్టి దేవుణ్ణి అడుగుదాం అనుకున్నప్పుడు, నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన నీకు ఇందులో ఉన్న గొప్ప విషయాలు చెప్పి, ఇది ఈ పద్ధతి, ఈ పద్ధతి నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలవు, ఇది మార్గం అని ఆయన నీకు చూపిస్తాడనమాట. అంతేకాదు ఎందుకు అసలు ఆయన్ని అడగాలి అనుకున్నప్పుడు, కీర్తన 94:11 వచ్చేసి, మనం చేసే ప్రతి ఆలోచన ఏంటంట, అందుకే మనకు కలిగిన ఆలోచన అయ్యొచ్చు, లేదంటే మనకి ఇతరులు ఇచ్చే సలహా ఆలోచన అయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ రెండు వ్యర్థం అంట. సో కాబట్టి మనం ఏం చేయాలి, దేవుణ్ణి అడిగితే అది మంచి పద్ధతి అని చెప్పాను. కీర్తన 73:24 చదవండి. మన గోల్ అంతా ఏంటి, అక్కడికి వెళ్ళిపోవాలని అంతేనా? సో ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆలోచన ఇస్తాడంట. ఆలోచన చేత నన్ను నడిపిస్తాడు. నడిపించి ఏం చేస్తారు, మహిమలో నేను చేసుకుంటాను. సో కాబట్టి ఏం చేయాలంటే మన కలిగిన ఆలోచనలు, అది ఇతరుల వల్ల కలిగినా సరే మనకు కలిగినా సరే, ఒకసారి ఆలోచించాలన్నమాట. ఆలోచన గురించి ఆలోచించి దేవునికి అడగాలి, దేవా ఏంటి ఇది కరెక్ట్ అంటారా కాదంటారా, నాకు ఒక మంచి మార్గం బోధించండి అన్నప్పుడు ఆయన నీకు బోధించి ఒక మార్గంలో నడిపించి నేను మహిమలో చేర్చుకుంటారు. బాగానే అయితే ఆలోచన ఒక తప్పించుకుంటే సరిపోద్ది అంటారా, దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోచ్చంటారా? మూడు విషయాలు మనం చూసుకున్నాం. ఏంటండి, దుష్టుని ఆలోచన ఒకటి. అయితే ఈ మూడు విషయాల్లోని దుష్టుని ఆలోచన చెప్పిన నడిస్తే ఎలా ఉంటుందో మనకు తెలిసింది. కానీ ఒక విషయం ఉంటే సరిపోద్ది అంటారా, సరిపోదా? ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను ఏం చేస్తున్నాడంటే ఒక రాజుగారు చెప్పే ప్రతి పని చేస్తాడనమాట. రాజుగారు చెప్పే ప్రతి పని చేస్తారు కానీ తనకు నచ్చిన పని కూడా చేస్తుంటాడు అప్పుడప్పుడు అనమాట. అంటే రాజుగారు చెప్పిన పని నిర్వర్తిస్తాడు. ఆహా, ఇది ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పినప్పుడు రాజుగారు చెప్పారు కదా ఖచ్చితంగా చేస్తారంటే చేయరంటారు, చేస్తాడు. అలాగే ఈ వ్యక్తి కూడా తన పని చేస్తున్నాడు అనమాట, కానీ సైడు ఇతని పనులు కూడా చేసుకుంటున్నాడు. ఇది కరెక్ట్ అంటారా కాదంటారా, కరెక్టా కాదా? ఎందుకు కాదు, రాజుగారు చెప్పిన పని చేస్తున్నారు కదా. యజమాని మాటకి లోబడుతున్నాడు, అతను పని చేస్తున్నాడు, కాకపోతే ఇతని పనులు కూడా చేసుకుంటున్నాడు అనమాట. కరెక్ట్ అంటారా కాదంటారా, కాదా? కరెక్టేనా? ఇంతకీ మనకి సైడ్ ఒక పనిని చేస్తాడన్నాం కదా, ఆ పని ఏదో తెలిస్తే మనం కరెక్టో కాదో చెప్పగలుగుతాం, అంతేనా? ఒక సైడ్ ఒక పని చేస్తున్నాడు అన్నాడు, అది మంచి పని అయి ఉండొచ్చు కదా. మీకు తెలుసా మంచి పని లేదు, నేను చెప్పాను మంచి పని ఇది చెడ్డ పని ఇది అని చెప్పలేదు కదా. అలాగే మనం ఒకటి పద్ధతి చూసి ఒక క్రమం చూసి ఇది రైటు ఇది రాంగ్ అని నిర్ణయించాం అనుకోండి, మనకు కలిగిన ఆలోచన మంచిది అంటే మంచిదే అనిపిస్తుంది అనమాట. ఇది పరిస్థితి చూసినప్పుడు ఇప్పుడు మనకి ఎలాగైతే అనిపించిందో ఇది నిజమే, ఇది అయ్యి ఉండొచ్చు, ఇది తప్పు, ఎందుకంటే రాజుగారు పని చేస్తున్నారు కానీ అతని పక్కన ఇంకేదో పని చేస్తున్నాడు అని మనకు ఆలోచన కలిగింది కాబట్టి అది తప్పు అని తెచ్చేసాం. కానీ అది మంచిదో కాదో తెలియాలంటే అది దేవునికి తెలుసు, అంతేనంటారా? అలాగే మనకు కలిగిన ఆలోచన మంచిదో కాదో ఒక పద్ధతి మనం ఎంచుకున్నప్పుడు అది దేవుని అడిగించితే అది మంచితో కదా మనకు తెలుస్తుంది. సో అప్పుడు ఆయన మనల్ని నడిపించి ఆయన మహిమలో మనల్ని చేర్చుకుంటాడు. రెండో మాట ఏంటి, పాపల మార్గం నిలక. ఇది ఏం చేస్తుంది అంటే నీకున్న స్థితి నుంచి దిగజాచేస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది, నీకున్న స్థితి నుంచి
ఏంటంటే, నా స్కూల్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. నాకు ఇప్పటి వరకు ఎందుకు గుర్తున్నాడంటే, అతడు చేసే కొన్ని పనులు నా ముందు అలా కనబడుతుంటాయన్నమాట. అంటే ఎవరన్నా ఒకరు మీరు ముందు గుర్తున్నారంటే, అయితే ఒకటి ఏంటి, మంచి అయినా ఉండాలి చెడైనా ఉండాలి. ఎక్కువ ఎవరు గుర్తుంటారు, చెడు చేసే వాళ్ళు గుర్తుంటారు. అంతకన్నా మనకు చెడు చేసిన వాళ్ళు ఎక్కువ మంది గుర్తుంటారు, అంతేనా? మనకు చెడు చేసే వాళ్ళు గుర్తుంటారా, పక్క వాళ్ళకి చెడు చేసే వాళ్ళు గుర్తుంటారా? మనకు చెడు చేసే వాళ్ళు గుర్తుంటారు. కానీ అతను నాకు చెడు చేయలేదు, కానీ నాకు గుర్తున్నాడు. ఎందుకు గుర్తున్నాడు అంటారు, అంటే కొన్ని పనులు చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఆ పనులు అలాంటివి, అంతేనా? అంటే ఇప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుంది, ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరూ చాలా ఆసక్తితో చూస్తారు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది. ఒక పెళ్ళి జరుగుతుంది అనుకోండి, పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి చేస్తున్నారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నించొని ఇంకా లాస్ట్ మూమెంట్ అనమాట, అదే లాస్ట్ మాటలు చెప్తున్నారు. అందరూ ఎలా చూస్తారు, ఆసక్తిగా చూస్తారు కదా, ఇది ఒక గొప్ప సన్నివేశం, గొప్ప సమయం అని ఆసక్తిగా చూస్తారు. ఒక ముగ్గురు ఏం చేస్తున్నారంటే, చప్పట్లు కొట్టుకొని ప్రార్థన చేస్తూ అక్కడ మాటలు పాడుతున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళని చూసి, ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకు చూస్తారు అలాగా అంటే, ఇప్పుడు చేయాల్సిన క్రమం పద్ధతి ఒకటి ఉన్నది, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు చేసేది మంచి పనే, కానీ ఆ సమయంలో అలా చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ కార్యక్రమం అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇది మంచి పనే అవునంటారా కాదంటారా, కానీ అక్కడ కార్యక్రమాన్ని ఏం చేస్తుంది అంటే, ఒకసారి మనం ఆలోచించాలన్నమాట. మనం ఒక మార్గం ఎన్నుకున్నప్పుడు ఇది సరైనదా కాదా అని ఆలోచించాలి. అంటే మనకి కనిపిస్తుంది ఆ మార్గం. అందుకే ఒక మాట అంటారు, ఏంటి, ఒక ఎదుట సరైనదిగా కనబడే మార్గం ఉంటుంది, కానీ తొందరగా ఏం చేస్తుంది, ఎందుకు మరణాన్ని తీసుకెళ్తుంది? అది మంచి పనే కదా, మంచి మార్గమే కదా. అంటే ఎప్పుడు ఎలాగా ఏ విధంగా ఆలోచించాలి, ఏ మార్గం ఎన్నుకోవాలి, అది సరైనదిగా కనిపిస్తుంది, మంచి మార్గమే. కానీ అది ఏం చేస్తుంది, ఒక చెడిపోవడానికి, అంటే ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి లేదా ఒక పద్ధతిని వ్యతిరేకపరచడానికి చేస్తుంది. కాబట్టి మనం చూసుకోవాలి. కొంతమంది ప్రజలు ఉన్నారన్నమాట. కీర్తన 78 అధ్యాయం చూద్దాం ఒకసారి. కీర్తనలు 78 అధ్యాయం 13 చూద్దాం. ఇవన్నీ గొప్ప కార్యాలు అంటారా, చిన్న చిన్న కార్యాలే ఎవరైనా చేయొచ్చు అంటారా? ఇంత గొప్ప కార్యాలు చేసినప్పుడు మనకేమైనా డౌట్లు వస్తాయి అంటారా, నెక్స్ట్ ఏమైనా జరుగుతుందో జరగదా అని? అంటే మనం ఇప్పుడు ఒక ఒకడు, అంటే ఒక వ్యక్తి ఒక పని మీద బయటికి వెళ్తున్నాడు. పని మీద బయటికి వెళ్తూ అతనికి తెలుసు అనమాట, మధ్యదారిలో తెలియదు అనమాట అతనికి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో. కానీ తుదకు వెళ్ళిపోవాలి, చివరికి వెళ్ళిపోవాలి, చివరికి చేరుకోవాలి అని తన గమ్యాన్ని నిర్ణయించుకొని వెళ్తున్నాడు. వెళ్తూ తనతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడనమాట. వీళ్ళిద్దరు కలిసి ఆ గమ్యాన్ని అలా నడుచుకొని వెళ్తున్నప్పుడు పరిస్థితులు ఎలాగుండే తెలియదు, కానీ నడుస్తున్న కొద్దీ మధ్య మార్గంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇద్దరును. కానీ ఈ వ్యక్తి అన్నాడంట, నేను ఇవన్నీ చేయగలను అని చెప్పి ఆ ప్రాబ్లం ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటున్నా వస్తున్నాడు అనమాట. వస్తూ అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళారు. కొంచెం దూరం తర్వాత ఆగినప్పుడు వీళ్ళకి ఒక ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇంకో వ్యక్తి మీద ఏమైనా ఆలోచన వచ్చిందంటే, చేయగలడా అని ఆలోచన వస్తుందంటారా రాదంటారా? వస్తుంది. అంటే అతను ఆల్రెడీ తన పరిస్థితుల్ని సరిదిద్ది నడిపిస్తున్నాడు. నడిపించినప్పుడు ఇతని మీద కొంచెం నమ్మకం ఉంటుంది మనకి, అంతేకాని డౌట్ వస్తుంది అంటారా? అంటే మనకు కావాల్సిన పరిస్థితులు ఇతను మనకు అనుకూలంగా చేసి మనల్ని ఆ మార్గంలో ముందుకు నడిపించేయడానికి చేస్తున్నాడు. దేవుడే ఉన్నాడు అనుకోండి మనతో పాటు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఇది మార్గం, నీకు ఇబ్బందులు ఉన్నా నేను ఉన్నాను అని చెప్పి వాళ్ళ ముందు గొప్ప గొప్ప పనులు చేసి మీరు నడవండి అన్నప్పుడు మనం మళ్ళీ డౌట్ పడతామా? సరే, కీర్తన 78 20 చదువు. ఇరవై వచ్చిన అంటే వాళ్ళకి గొప్ప గొప్ప కార్యాలు చేసి ఇన్ని చేసినా సరే వాళ్ళ మార్గం అంతా ఎటువైపు ఉన్నది, వాళ్ళ ఆలోచన అంత ఎక్కడున్నది, ఇంకా ఇది చేయగలడా, అదైతే చేస్తాడు ఇది ఇంకా చేయగలడా, ఇలా ఎప్పుడు కలుగుతుంది అంటారు? మనకు ఒక మార్గం ఉన్నది, ఇతని మీద నమ్మకం లేదు మనకి, అతను మనం చేయలేడు అని అనుకున్నప్పుడు ఆలోచన కలుగుతుంది. కానీ దేవుడికి అసాధ్యమైన దేవుని ఉన్నదా? లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచుతావో, నీ మార్గము ఆయనకు అప్పగిస్తావో, అప్పుడు నీకు ఏం కలుగుతుందంటే ఇదే మార్గము నేను వెళ్ళాను, నువ్వు కూడా నాతో రావగలవు, ఈ మార్గంలో నేను వెళ్ళాను, నడిచాను, ఇందులో గెలిచాను అని చెప్పగలవు. పౌలు ఒక మాట చెప్తాడు, ఫిలిప్పి 3:17 చూడండి పౌలు గారు. చాలు చదవండి.
మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని చూపెట్టి చూడండి.
చాలు చాలు. అతను ఏం చెప్తున్నాడు? ఇలా ఎప్పుడు చెప్పగలుగుతాడు? ఆ మార్గంలో వెళ్ళి ఆ మార్గంలో ఎదుర్కొన్న పరిస్థితులు చూసి, ఆహా ఇవి ఎలా ఉంటాయి, ఇవి ఎలా జరుగుతాయి, ఈ క్రమంలో వెళ్తే ఇలా జరుగుతుందని ఒకసారి వెళ్ళి దాన్ని రుచి చూసినప్పుడే కదా మనం చెప్పగలుగుతాం ఇంకొకరికి, ఈ మార్గం ఇలా ఉంటుంది, ఇలా చేయగలుగుతాం, నడవగలుగుతాం అని ఒక మొదటి చూపించాడు. కాబట్టి మనం ఒకసారి ఆలోచించాలన్నమాట, ఏంటంటే ఈ మార్గం అంటే మనం ఎంచుకున్న మార్గం ఎలాంటిది, ఈ మార్గం సరైనదేనా, మనం ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని విశ్వసించగలమా, మనం నడుస్తున్న వ్యక్తిని, లేదంటే మనలో మనకు మనమే విశ్వాసం ఉంచగలమా, లేదంటే మన మార్గం ఏమవుతుంది, తుదకు మరణానికి తీసుకెళ్తుంది. సో ఏం చేయాలి మనం మరణానికి వెళ్లకుండా ఉండాలంటే? కీర్తనలు 37:5 వచనం. ఎంతమంది నమ్ముతారు? నమ్మగలరా ఈ మాట? ఏం చేస్తారంట? నీ మార్గమును నీవు ఆయనను నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ కార్యం నెరవేర్చారనగానే అందరికీ ఒకసారి ఏమవుతుంది, చాలా ఆనందం ఉంటుంది. అంతేకాకుండా కీర్తన 37:34 వచనం కూడా చదవండి. ఏం చేస్తారంట? ఈ మార్గం ఆయన అప్పగించుకుంటే నీ కార్యం నెరవేర్చడమే కాకుండా భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించడమన్నమాట. అలా కాకుండా మనం ఇంకేమన్నా మార్గాలు ఎంచుకుంటే ఏమవుతుందంటే మన పరిస్థితులు మనకు అనుకూలంగా జరిగి మనల్ని ఒక పక్క ద్రోవ పట్టిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఒక మాట ఉంటుంది 37:23 వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. ఎప్పుడైతే నువ్వు ఆయనకు అప్పగించు ఉంటావో ఆయన మాత్రమే మన ప్రవర్తన ఏం చేయగలడు, స్థిరపరచగలడు, మన నడతని స్థిరపరచగలడు. అప్పుడు ఆయన మనకి మనం ఆయన ఎందు ఆనందించుతాం, ఆయన మన ఎందు కూడా ఆనందించగలడు అన్నమాట. అంతేకాకుండా కీర్తన 119:104 వచ్చిన చదవండి ఒకసారి. చాలు. ఆయన నీకు బోధిస్తాడనమాట, ఏది మంచిదో ఏది చెడో, ఇది మంచిది ఇది చెడు, ఇలా నడిస్తే ఎలా అవుతుంది, ఇలా నడిస్తే ఎలా అవుతుంది అన్నప్పుడు మనకి కొంచెం వివేకం కలుగుతుంది అన్నమాట. కలిగి మనకి మనకున్న ముందున్న తప్పు మార్గాలన్నీ ఏమవుతాయి, అసహ్యాలు అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నారన్నమాట, ఒక టీచర్ ఒక స్టూడెంట్ ఉన్నారు. స్టూడెంట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలని కోరుకుంటారా, ఫెయిల్ అవ్వాలని కోరుకుంటారా టీచర్? నిజం చెప్పండి, పాస్ అవ్వాలని కోరుకుంటారా. మరి స్టూడెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతారు? చదవక ఫెయిల్ అవుతారు. ఇంకేమైనా కారణం ఉంటుంది అంటారా? అంటే ఒక విషయం ఆలోచించినప్పుడు చదవకే అని ఎందుకు అనుకోవాలి మీరు? అతని దగ్గర పుస్తకాలు లేవు, చాలా పేదోడు, తనకు కావాల్సినంత దొరకట్లేదు. క్లాసులు తీసుకుని ఒకసారి చెప్పి నోట్స్ రాసుకున్నామంటే అన్ని డబ్బులు లేవు. అలా కూడా అనుకోవచ్చు కదా, ఎందుకు చదవడే అని ఎందుకు అనుకున్నారు? ఈ ఆలోచన రావచ్చు కదా, అంటే మనకి ఫస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటే ఎదురుగా మనకి తగిలేదు ఒకటే ఏంటంటే ఆడు ఎదవా, అంతేనా? అంతేనా, ఇంకేమైనా తగిలిందా? అంటే మనకి ఎదురు వ్యక్తిని మనం అందుకే తీర్పు తీర్చవద్దని ఎందుకు చెప్పారంటే మనకి కలిగే ఆలోచనలు కానీ మనం నడిచే నడత కానీ ఎలా ఉంటుందంటే అది దేవునికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఆలోచనలు మన నడతలు ఆయనకు అప్పగించుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే అలా అప్పగించుకోగలుగుతామో మన పరిస్థితులను ఆయన ఎదిగినాడు కాబట్టి నీకు ఒక ఆలోచన ఇస్తాడు. అందుకే ఆయన ఏం చెప్పాడు, నాకు మొరపెట్టము, నేను గ్రహింపలేని గొప్ప సంగతులు చెప్తాను. అంటే గ్రహింపలేని గొప్ప సంగతులు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి, కాబట్టి ఆయన మనకు చెప్తానన్నాడు. సో ఒక వ్యక్తి గురించి చెప్పి ఇతని పరిస్థితి ఇది అన్నప్పుడు అతని గురించి మనం ఆలోచించే ఏకైక ఆలోచన ఏంటంటే చెడ్డ ఆలోచన కదా. పరిస్థితి రెండు ఆలోచనలు ఉంటాయి, కానీ మనకు కలిగే ఫస్ట్ ఆలోచన ఏంటి? చెడ్డ ఆలోచన. కాబట్టి దేవుడికి మనం అప్పగించుకుంటే మన మార్గం సరైనదిగా ఉంటుంది, అంతేకాకుండా మన ఆలోచనలు కూడా సరైనగా ఉంటాయి. మూడోదేంటి? ఆరోగ్యం. అదే, నవ్వితే మనకి చాలా ఆరోగ్యం అన్నారు, కానీ అపహాస్యం చేస్తే అది కూడా నవ్వడమే కదా. అంటే ఇది కూడా ఏం చేస్తుంది, మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చోవద్దని వస్తుంది. ఎందుకు ఇలా అని ఉంటారు? ఎందుకంటే అక్కడ కలిగే ఆలోచనలు కానీ వాళ్ళు చెప్పే పద్ధతులు కానీ అనుకూలంగా ఉండనమాట, అంటే సరి అనివి కాదవి. కాబట్టి దేవుడు అలా చెప్తున్నాడు, మనం ఆనందిస్తే ఎవరైనా ఆనందించాలి? ఈ ఆలోచన ఎవరు కలుగుతుంది? నీతిమంతులు మాత్రమే కలుగుతుంది కదా. దుష్టి ఆలోచన అయితే కలుగుతుందా మనకి? కానీ దేవుని ఆనందించడం ఎలా అంటారు? ఆనందించగలమా లేదా? ఎలా? ఇలాగని ఒక రెండు చెప్పండి, ఇలాగ ఆనందించగలమని. రెండు రెండు చెప్పండి, ఇలా ఆనందించగలమని. ఆయన మాట వింటే ఆనందించగలం, ఇంకా ఆయన సన్నిధిలో ఆనందించగలం. మరి మీరు అందరూ ఆనందిస్తున్నారా? చాలా ఆనందిస్తున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అయితే ఇప్పుడు ఆనందిస్తున్నారా లేదా చెప్పాలన్నమాట. క్వశ్చన్ అంటే ఒక సందర్భం చెప్తాను, ఆ సందర్భంలో మీరు ఆనందించగలుగుతున్నారు లేదో చెప్తున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు అన్నమాట. ఈ వ్యక్తి ఏంటంటే చాలా రిచ్ పర్సన్, అంటే అతను కలిగిన ధనం అంటే ఎంత అంటే ఇంత అంత కాదనమాట. ఆ వ్యక్తి మనమే అనుకున్నాం, ఎవరికి వాళ్ళు మనమే అనుకున్నాం. ఆ వ్యక్తి చాలా రిచ్ పర్సన్. వాళ్ళ కొడుకు పదో తరగతి చదువుతున్నప్పుడు వీళ్ళ నాన్నగారికి వ్యతిరేకమని పనిచేశాడనమాట. పనిచేస్తే మందలించితే సరి అయిపోయాడేమో అనుకొని వదిలేశారన్నమాట నాన్నగారు. ఏ క్లాస్లోని? పదో తరగతిలోని సరి అయిపోయాడేమో అనుకొని వదిలేశాడు. కానీ మనం ఒక చదువుకున్నాం ఏంటి, ఒక ఆలోచన కలిగిందంటే అది అంత సులువైన పద్ధతిలో పోదు. ఒకవేళ పోయింది అంటే ఎలా పోతుంది? అది దేవుని వల్లే పోతుంది. కానీ వీళ్ళ నాన్నగారికి తెలియదు కదా, తెలియక ఏమనుకున్నారంటే ఆ ఆలోచన పోయి ఉంటుంది, సరి అయిపోయాడేమో అని పదో తరగతికి వెళ్ళిపోయాడు కదా అనుకున్నారు. ఇంకేం చేశారంటే కొడుకు తండ్రిని చదివాడు అనమాట. ఏమని చదివాడు? ఏమని చదువుంటారు అంటే అందరికీ తెలిసిపోతుంది, అంటే మనమే కదా ఇన్వాల్వ్ అయిపోయారు అందులో. సో ఏమనుకుంటున్నారు? నేను మారిపోయాను అనుకున్నాను మా నాన్న, ఇప్పటి నుంచి మనం పని చేద్దామని కొంచెం తెలివిగా ఆలోచన చేసి నాన్నగారిని మంచిగా మారిపోయాడు కదా ఏమనండి అడిగినా కొనేసిస్తారు. నాన్నగారిని ఒక సెల్ ఫోన్ కొనేసి ఇవ్వమన్నారన్నమాట. సెల్ ఫోన్ కొనేసి ఇవ్వమని అడిగి తీసుకున్నాడు. తీసుకొని కాలేజీ నెంబర్ అని తన నెంబర్ ఇచ్చాడు అనమాట. సిమ్ మాత్రం ఇతను కొనుక్కున్నాడు, కాలేజీ నెంబర్ అని తన నెంబర్ ఇచ్చాడు. ఇచ్చి ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వమని, ఇంకా మంచివాడు కదా తనకి డబ్బులు ఇచ్చి జాయిన్ అవ్వమని ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వమన్నాడట. కానీ తన బుద్ధి మారిందా? మారలేదు. ఇంటర్మీడియట్ చదవకుండా కుర్రోడు తనకు కావాల్సిన జలసాలు అన్నీ చేసుకున్నాడనమాట. కానీ డబ్బులు ఎంత బేగా ఎగిరిపోతాయి? ఎంత బేగా ఎగిరిపోతాయి చెప్పండి? చాలా బేగా ఎగిరిపోతాయి కదా. నెల రోజుల్లోనే ఎగిరిపోయాయి అనమాట. ఫీజు అంత ఎంత ఇచ్చారంటే నాన్నగారు 2 సంవత్సరాలు సరిపడ ఫీజు ఇచ్చారనమాట. అతను చదువుతున్న కాలేజ్ ఫీజు ఎంతంటే 1 లక్ష అనమాట. ఎంత? 2 సంవత్సరాలకి ఎంత? 2 లక్షలు. ఎన్ని రోజులు ఎగరేస్తారు? 4 రోజులు. కానీ ఈ విషయం తండ్రికి తెలుసా? తెలియదు. కానీ ఆ కొడుకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనమాట పరిస్థితి. నేనైతే మారిపోయాను అనుకుంటున్నాను, కాలేజ్ నెంబర్ రోజు ఫోన్ చేస్తున్నాను నాన్నగారు, ఏంటి మా అబ్బాయి వస్తున్నాడంటే వస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తున్నాను అనమాట. ఎవరు మాట్లాడుతున్నారు? కొడుకే మాట్లాడుతున్నారు. అలాగే ఇలా జరుగుతున్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. 4 రోజులు డబ్బులన్నీ అయిపోయి ఇంక బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియక వెళ్ళి తన ఫ్రెండ్స్తో, మనం ఉత్తినే జలసా చేస్తారంటారా ఫ్రెండ్స్తో కూడా జలసా చేశారంటారా? ఫ్రెండ్స్ ఉంటేనే జలసా అంతేనా? లేకపోతే జలసా అవుతుందా? అవదా? అవదా? డబ్బులు 2 లక్షలు ఉన్నాయండి, అవదా? ఫ్రెండ్సే ఉండాలా? నీకు తెలిసిన వాళ్ళే ఉండాలా? ఉండకపోయినా పర్లేదు కదా. ఇప్పుడే చెప్పాను, ఆలోచించడం కూడా మనం కొంచెం తెలివిగా ఆలోచించాలన్నమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ అక్కర్లేదు అంతే కదా. ఒక పబ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, ఫ్రెండ్స్ కావాలా? డబ్బులు 2 లక్షలు ఉన్నాయి, 4 రోజులు ఖర్చు పెట్టాడంటే ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక వ్యక్తి 4 రోజుల్లో 2 లక్షలు ఖర్చు పెట్టగలిగాడంటే ఎంత ఆలోచించుంటాడు? ఆలోచించండి ఒకసారి. అంత సులువుగా ఆ వయసులో అంత సులువుగా 2 లక్షలు ఖర్చు పెట్టడం సులువే? సులువైన పద్ధతే? సులువైన పద్ధతేనా? కాదు. కానీ ఎలా ఖర్చు పెట్టగలిగాడు? అతనికి గ్రహింపలేని గొప్ప జ్ఞానం ఉన్నది అనుకుంటున్నాను నేను. అవునంటారా కాదంటారా? ఉన్నదా? అలాగే అనుకోవచ్చా? అనుకోకూడదా? అనుకోవచ్చా? అనుకోవచ్చా? అనుకోకూడదా? అనుకోవచ్చు. సో ఏం చేశాడంటే, అయిపోయి అన్ని డబ్బులు అయిపోయి వెళ్తున్నాడు తన మార్గంలో. ఏం చేయాలో తెలియలేదు. తోచని పద్ధతి. ఫస్ట్ టైం కాలేజీకి వెళ్ళాడండి. కాలేజీలో రాణిస్తారంటారా రానివ్వరా అంటారా? రానివ్వరా? కాలేజ్ డ్రెస్ ఉందండి, అయినా రానివ్వరా? ఎందుకు రానివ్వరు? ఫీజు కట్టలేదు, హాజరు లేదు, ఇంకేమైనా కారణాలు అయ్యి ఉందంటారా? ఒక విషయం ఏంటంటే, అతను అసలు కాలేజీకే వెళ్ళలేదు, అడ్మిషన్కి వెళ్ళలేదు. అలాంటప్పుడు ఆ కాలేజ్ ఏ కాలేజీకి వెళ్ళినా ఎవరన్నా సరే తృణీకరించేస్తారు. అలాగే నువ్వు ఒక దిశను ఎన్నుకొని ఆ దిశలో పయనించేద్దామని వెళ్ళిపోతున్నావు. నీకు నచ్చిన పద్ధతి అనమాట. ఒకవేళ ఇది నిజంగా స్కూల్లో జాయిన్ అయినా ఆలోచన ఏం చేసి ఉంటుంది ఆ 2 లక్షలు పట్టుకొని? ఎందుకంటే ఈ ఫోన్ నెంబర్ ఎవరిది ఇచ్చారు? నాది. నేను ఇచ్చుకున్నాను మా తండ్రికి. సో నేనేం చేస్తున్నా? నాకు నచ్చిన విధంగా చేస్తానమాట. నీకు కూడా కలిగిన ఆలోచన, ఒక మంచి స్కూల్లో జాయిన్ అయినా సరే నీ ఆలోచన పద్ధతి మారుతుందా? మారదా? మారదు కదా. ఎవరి వల్ల మారగలుగుతుంది అది? దేవుని వల్లే మారగలుగుతుంది. సరే, మనం ఏం చేయాలంటే ప్రతిదీ దేవునికి అప్పగించినప్పుడే ఆ మార్గంలో మనం 2 పేతురు 3 అధ్యాయం 3 వచనం చూడండి. ఒకసారి చాలు చాలు. అపహాసకులు ఏం చేస్తారంట? అపహాసకులు ఏం చేస్తారు? తనకు కలిగిన స్వకీయ దురాశలు చెప్పున నడుచుకొనచ్చు. ప్రతిదీ అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇది కాదు పద్ధతి, ఇది సరి అయినది కాదు, ఏదో చెప్తున్నారు మొదటి నుంచి ఇది జరుగుతుంది ఇలా జరుగుతుంది, కానీ జరుగుతుందా జరగట్లేదా అంటే జరగట్లేదు, కానీ ఏం చేస్తున్నారు అపహసించుకుంటున్నారు అన్నమాట. ఇలాగే దేవుడికి వ్యతిరేకంగా ఒకప్పుడు భూరాజులు కూడా ఒక ఆలోచన చేసి దేవుని విరోధంగా నిలబడదాం అనుకుంటున్నారు అన్నమాట. ఇలా చేస్తే అంటే మన కలిగిన ఆలోచన ప్రకారం దేవుని విరోధంగా చేసేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కీర్తన 2:4 చదవాలి. కీర్తన 2:4 ఏం చేస్తారంటే ప్రభు మనం చూసి ఫస్ట్ ఇది చదవండి. ఆకాశం ముందు ఆస్తినడగవాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించున్నాడు అన్నమాట. అంటే మన పరిస్థితి చూసి ఆయన ఏం చేస్తారంట, అపహసిస్తారన్నమాట. అంటే మనకు కలిగిన ఆలోచన ఎప్పుడైతే ఆయనకు వ్యతిరేకంగా కలుగుతుందో, వీళ్ళు ఎంత గొప్పగా దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేసినా సరే ఇంకా నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన అపహసించే పరిస్థితుల్లో మనం దిగజారిపోతాం అన్నమాట. సో ఏంటంటే నిజమైన ఆనందం దేవుని దగ్గర ఉందని కనుక్కున్నవాడు ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఆనందాన్ని సంపాదించుకోవడం చూస్తారు. కీర్తన 33:1 చదవండి. ఎవరి బట్టి ఆనందించాలి, అసలు ఏమని బట్టి ఎందుకు ఆనందించాలంటారు చెప్పండి ఒక మాట, ఎందుకు ఆనందించాలి? కీర్తన 33:9 చదివాను. ఆయన మాట సెలవీగా ఆ ప్రకారం అయిపోతుంది అన్నమాట. అంటే నువ్వు ఇంకా చూడడం సరేలేదు ఆ పరిస్థితులని, అది ఇంకా అలా జరిగిపోద్ది. అంతేకాకుండా ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను. అంటే నీ జీవితం కూడా ఏం చేయబడుతుంది, స్థిరపరచబడుతుంది ఆయన ఆజ్ఞాపిస్తుంది. అందుకు ఏం చేయాలంటే మనం ఆయన ఎందు ఆనందించాలన్నమాట. సో ఇప్పుడు మనం ముందున్న 3 పరిస్థితులు ఏంటంటి, దుష్టిని ఆలోచన చెప్పని నడుక, పాపల మార్గం నిలుక, అపహాసకులు కూర్చుని చూడటం కూర్చుండక. ఈ 3 విషయాల్లో ఎప్పుడైతే నువ్వు దేవుని ఆలోచన కలిగి ఆయన సలహా తీసుకొని ఆయన మార్గంలో నడుద్దాము అని అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను నీ స్థితిలోంచి ఆయన మార్గం నుంచి నడిపించి ఆయన మహిమలో నిన్ను చేర్చుకుంటాడు. ఈ సినిమాటలు దేవుడు దీవించిన కాదు.